The holidays are expensive. You're paying for gifts, travel, decorations, food, and before you know it, you've blown way past what you were planning to spend. Don't start the new year off with bad money vibes. Download Rocket Money to stay on top of your finances. The app pulls your income, expenses, and upcoming charges into one place so you can get the clearest picture of your money. It shows how much to set aside for bills and how much is safe to spend for the month so you can spend with confidence. No guesswork needed. Get alerts before bills hit, track budgets, and see every subscription you're paying for. Rocket Money also finds extra ways to save you money by canceling subscriptions you're not using and negotiating lower bills for you. On average, Rocket Money users can save up to $740 a year when using all the app's premium features. Start the year off right by taking control of your finances. Go to rocketmoney.com/cancel to get started. That's rocketmoney.com/cancel. rocketmoney.com/cancel.
Disclaimer. The views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyEnd Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
నమస్కారం, ఇది నా స్వరం. నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
And you are listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media Facebook page. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈ రోజు నుండి ప్రతి శుక్రవారం ఇదే టైంకి మీరు వినబోతున్నారు ఒక క్రొత్త సీరియల్ నాగళంలో. జీవితం ఇలా కూడా ఉంటుందా మాలికా పత్రిక నుండి. దీనిని రచించిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి. ఈరోజు మొదటి వారం, ఈ సీరియల్కు మొదటి భాగం. ప్రేమంటే ఒక లోతైన అవగాహన. అది ఎవరి మధ్యనైనా పుట్టొచ్చు. అది ఉంటేనే జీవితం సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా తర్కం గుడ్డిదేమో గాని ప్రేమ గుడ్డిది కాదు. అదొక మౌన తరంగిణి. దాన్ని నువ్వు నాకు కావాలి అని ఎవరు అడగలేరు. నేను నీతో ఉంటాను అని ప్రేమ కూడా ఎవరితో చెప్పదు. అలాంటప్పుడు ప్రేమతో నువ్వెక్కడికి వెళ్లకు, నాతోనే ఉండు అని ఎలా చెప్పగలం? అది అనంతం, శక్తివంతం, ఆది అంతం లేని మహోజ్వల జ్వాల ప్రహేళిక. ఆపినా ఆగని భావోద్వేగపు ఉప్పెన. ఆ ఉప్పెనలో మునిగేవాళ్ళున్నారు, అభిషేకబడించేవాళ్ళున్నారు. ముంచినా అభిషేకించినా అది ప్రేమకే సాధ్యం. ప్రేమ ఒడిని మించిన ఓదార్పును ఈ ప్రపంచంలో ఏమిస్తుంది? కానీ అలాంటి ప్రేమను పొందాలన్నా, జయించాలన్నా కొంత సాధన కావాలి, అంకితభావం కావాలి, అదృష్టం ఉండాలి. ఏ అదృష్టాన్నైనా అర్హత లేకుండా అందుకోగలమా? యుద్ధంలో మనిషి గెలవాలి అంటే పోరాటం తప్పనిసరి. ఆ పోరాటం న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండాలి. కానీ మన ఆధీన రేఖ దాటి శాంతియుతంగా ఉన్న భారత సైనికుల మీద దాడులు జరిపి, తలల్ని నరికేసి శరీరాన్ని మన భూభాగంలో వదిలి తలల్ని పాకిస్తాన్ వాళ్ళు పట్టుకెళ్లారు. నిజంగానే యుద్ధం జరిగినప్పుడు చనిపోతే వీరమరణం. కానీ యుద్ధం లేకుండానే దాడులు జరపడం, చంపడం పిరికిపంద చర్య. ఇది అసలు యుద్ధ వీరుల నైజమే కాదు, నైతికత అంతకన్నా కాదు. అంకిరెడ్డికి నిద్ర పట్టక తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి ఫేస్బుక్లోకి లాగిన్ అయ్యాడు. అక్కడ తన హోమ్లో పోస్ట్ అయి ఉన్న వీడియోను క్లిక్ చేశాడు. పాకిస్తాన్ సైనికులు భారతదేశ సైనికులతో యుద్ధం చేస్తున్నారు. వేల రౌండ్ల తూటాలను ఫైర్ చేస్తున్నారు. దాన్ని చూడగానే కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోయాడు అంకిరెడ్డి. ఆ తర్వాత ఆయన ఎప్పుడు నిద్రపోయాడో ఆయనకే తెలియదు. తెల్లవారి నిద్రలేచి వాకింగ్కి వెళ్లాలని కారును బయటికి తీశాడు అంకిరెడ్డి. ఆయన కారు మెయిన్ రోడ్డు మీద తిన్నగా వెళ్తోంది. ఆయన ఆలోచనలో ఆయన ఉన్నాడు. కాలేజీ గేటు రాగానే డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్న అంకిరెడ్డి అలర్ట్ అయి కారును కాలేజీ లోపలికే ఫోనిచ్చాడు. గేటు పక్కన ఉన్న చింత చెట్టు కింద కారును ఆపుకుని నడవటం ప్రారంభించాడు. అలా ఓ 10 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే ఆయన వాకింగ్ చేసే ప్లే గ్రౌండ్ వస్తుంది. ఆ గ్రౌండ్లోకి వెళ్ళి 4 రౌండ్లు నడుస్తాడు. తర్వాత ఏరోబిక్స్ ఓ 10 నిమిషాలు చేసి కారు దగ్గరికి ఓ 10 నిమిషాల్లో నడుచుకుంటూ వస్తాడు. 1-2-20 సంవత్సరాలుగా ఆయన దినచర్య అది. ఆయన నడుస్తూనే ఉన్నాడు. గ్రౌండ్ ఇంకా రాలేదు. 2 రోజులుగా వర్షం పడుతున్నందువల్ల రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు పచ్చబడ్డాయి. నేల మీద మొలిచిన పచ్చిక చిక్కబడింది. పువ్వులు విరబూసి అప్పుడప్పుడు తొడుమల నుండి విడిపోయి కింద పడుతున్నాయి. తల పైకెత్తి చూసి పొన్న, తురాయి, మద్ది, వేప, కానుగ చెట్ల మధ్యలోంచి నీళ్లు త్రాగి రావటానికన్నట్లు వేగంగా వెళ్తున్న మేఘాలు కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలేమీ అంకిరెడ్డికి కనపడటం లేదు. ఆయన తల వంచుకుని నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఆయన అలా ఉండేవాడు కాదు. ఎండాకాలం వస్తే ఎండని, వర్షాకాలం వస్తే వర్షాన్ని, ఏమీ లేకుంటే ఆకాశాన్ని చూసైనా ఆనందిస్తాడు. ప్రతిదీ హృదయంతో చూస్తాడు, మనసుతో ఆనందిస్తాడు. ఈ కాలం వచ్చిందంటే ముళ్ళుంటాయి రెడ్డి, వద్దు రోడ్డు పైకి రా, షూస్ విప్పి పచ్చికలో అలా వట్టి పాదాలతో నడవటం సేఫ్ కాదు అని స్నేహితులు అంటున్నా నవ్వి వినకుండా నడిచేవాడు. ఏ సరదాను చంపుకునేవాడు కాదు. కానీ ఈరోజు ఎందుకో ఆయన మనసు ఉత్సాహంగా లేదు. చాలా రసహీనంగా, దిగులుగా, గుబులుగా, భయంగా ఉంది. హృదయం మొత్తం డ్రైగా ఉండి ఊపిరి కూడా సరిగా ఆడటం లేదు. వాకింగ్కి వెళ్లే ముందు ఆయన భార్య మాధవీలత రాత్రి నీళ్లల్లో నానబెట్టిన మెంతులు, బాదాం పప్పు, రాగి చెంపుతో నీళ్లు ఇచ్చి ఏంటండి అలా ఉన్నారు అని అడిగింది. ఆయన సమాధానం చెప్పకుండా మూగవాడిలా చూడగానే ఆమె మౌనంగా వెళ్లి గేటు దగ్గర పడుకున్న పేపర్ పట్టుకొచ్చింది. ఆయన బాదం పప్పు తిని నీళ్లు తాగుతుంటే పేపర్ని ఆయన ముందున్న టీపాయ్ మీద పెడుతూ ఆయన ముఖంలోకి పరీక్షగా చూస్తూ నిలబడింది. ఆయన నవ్వి, ఏంటే పిచ్చి ఎందుకలా చూస్తావు, కొత్తవాణ్ణి చూసినట్లు అన్నాడు. మీరు కొత్తగానే ఉన్నారండి, ఏదో పోగొట్టుకున్నట్లు కనిపిస్తున్నారు అంది. ఆమె చాలా సునిశ్చిత చూపు కలిగిన మహిళ. భర్తలో ఏ మార్పు వచ్చినా వెంటనే పసిగట్టేస్తుంది. ముఖం మీద వచ్చిన ముడతలనే కాదు, మనసులో వచ్చిన మడతను కూడా కనిపెట్టేయగలదు. అది తెలిసి ఆయన భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రెండు చేతులతో పేపర్ పట్టుకుని సీరియస్గా చదువుతూ కూర్చున్నాడు. ఆమె వంటగదిలోకి వెళ్ళి వేడివేడిగా కాఫీ కలుపుకుని వచ్చి ఆయన చేతికిచ్చింది. అప్పుడు కూడా అదే ప్రశ్న ఆమెలో. ఆయన కాఫీ తాగి, మధు కార్ కీసు తెచ్చివ్వు అంటూ లేచి వెళ్ళి స్పోర్ట్స్ షూస్ వేసుకున్నాడు. ఆమె కారు కీసు తెచ్చివ్వగానే కారులో కూర్చుని గ్రౌండ్కి వచ్చాడు. వాకింగ్కి వచ్చిన ఆయన మానసిక స్థితిలో మార్పు లేదు, అదే ఆలోచన, అదే బాధ. రోడ్డు దిగి ఎప్పటిలాగే గ్రౌండ్లోకి వెళ్ళి నడుస్తున్నాడు. భార్య అన్నట్లు నిజంగానే తను కొత్తగా కనిపిస్తున్నాడా, ముఖంలో బాగా మార్పు వచ్చిందా ఆలోచిస్తున్నాడు అంకిరెడ్డి. రోడ్డు మీద నడుస్తున్న ఆయన స్నేహితులు ఆయన్ని చూసి ఆశ్చర్యపోతూ రెడ్డి అంటూ పిలిచారు. అంకిరెడ్డి పలకలేదు. జాన్ నాయక్ వాసుదేవ్ చప్పట్లు కొడుతూ, రెడ్డి గ్రౌండ్ మొత్తం బురదగా ఉంది, రోడ్డు మీదకి రా, వచ్చి మాతో జాయిన్ అవ్వు అంటూ పిలిచారు. ఆ గ్రౌండ్ ఒకప్పుడు అలా లేదు. రోజుకి 157 మంది వాకర్స్ నడిచే ఆ గ్రౌండ్కి రెండు సంఘాలు ఏర్పడి ఈ మధ్యనే మట్టితో ఎత్తు పల్లాలు లేకుండా నీటిగా చేయించారు. అంతేకాదు, వాకర్స్ అంతా నెలకి ఇంత చొప్పున డబ్బులు పోగు చేసుకుని సంఘసేవ కూడా చేస్తుంటారు. వాళ్లల్లో ఎక్కువగా ముందుకొచ్చి ఏది చెయ్యాలన్నా ఉత్సాహం చూపేది జాన్ నాయక్ వాసుదేవ్. ఈ మధ్యన అంకిరెడ్డి కూడా వాళ్లతో కలిశాడు. వాళ్లే ఆ సంఘానికి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ప్రెసిడెంట్, ట్రెజరీగా వ్యవహరిస్తుంటారు. గౌరవ అధ్యక్షులుగా ఎప్పటికీ వాసుదేవే ఉంటుంటాడు. గ్రౌండ్లో నడుస్తున్న అంకిరెడ్డి వీళ్ళు పిలుస్తుండగానే తల తిరిగినట్లే కింద పడిపోయాడు. ఆజానుబాహుడైన అంకిరెడ్డి ఎత్తైన చెట్టు నేల మీదకు ఒరిగినట్లు దబ్బున పడిపోవడంతో రోడ్డు మీద వాకింగ్ చేస్తున్న ఆయన స్నేహితులతో పాటు మిగిలిన వాకర్స్ అంతా అరేరే రెడ్డి పడిపోయాడు, రండి రండి అంటూ ఒకరిని ఒకరు పెద్ద గొంతుతో పిలుచుకుని రోడ్డు దిగి అంకిరెడ్డి దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. అంకిరెడ్డి అప్పటికే లేవబోతున్నాడు. తన చుట్టూ చిన్న వాకర్స్ను చూసి అసలేం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాక బిత్తరపోయాడు. ఆయన తేరుకుని వాళ్ల వైపు చూసే లోపలే వాసుదేవ్, జాన్, నాయక్ ఆయన్ని తమ చేతుల మీదుగా తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టారు. వాటరుంటే పట్టుకురా జాన్ అని వాసుదేవ్ అనగానే జాన్ వెళ్ళి తన కారులో ఉన్న వాటర్ బాటిల్ తెచ్చాడు. బాటిల్ మూత విప్పి తనే స్వయంగా అంకిరెడ్డితో నీళ్లు తాగించాడు. రెండు గుక్కలు నీళ్లు తాగి, ఇక చాలు జాన్, థ్యాంక్ యూ అంటూ జాన్ వైపు చూశాడు అంకిరెడ్డి. అంకిరెడ్డి ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న మార్పును చూసి ఉలిక్కిపడ్డాడు జాన్. నిన్న బాగానే ఉన్న అంకిరెడ్డి ఇవాళ ఎందుకిలా ఉన్నాడన్న సందేహం జాన్ ముఖంలో చూసి మిగిలిన వాళ్ళు కూడా అంకిరెడ్డి ముఖంలోకి గుచ్చిగుచ్చి చూశారు. అంకిరెడ్డికి ఆ వాతావరణం ఇబ్బందిగా ఉంది. వాళ్ళంతా తనను వదిలి వెళ్ళిపోతే బాగుండని అనిపిస్తోంది. ఒక్కరు కూడా అక్కడి నుండి కదలటం లేదు. కాకిపిల్ల కింద పడితే కాకులన్నీ గుంపులా చేరి కా కా అని అరిచినట్లు, ఎలా ఉంది రెడ్డి అంటూ ఆయన చుట్టూ గుమిగూడారు. వాళ్ళు అలా అడుగుతుంటే ఆయనకు ఊపిరాడటం లేదు. మీరేం కంగారు పడకండి, నేను ఓకే అంటూ అందరి వైపు చూశాడు. ఆయన గొంతు ఎప్పటిలా గంభీరంగా లేదు, ఏదో చిన్న జీర. ఆ జీరలోనే ఆయన పడుతున్న ఆందోళన ధ్వనిస్తోంది. ఆయన నేను ఓకే అనగానే చాలామంది వాకర్స్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఊపిరాడింది అంకిరెడ్డికి. జాన్, నువ్వు వెళ్ళి రెడ్డిని ఇంటి దగ్గర దింపిరా అంటూ వాసుదేవ్ జాన్ వైపు చూశాడు. వాసుదేవ్ వర్షాల వల్ల 4 రోజుల నుండి వాకింగ్కి రాలేదు. ఆయన ఇంకా ఓ 3 రౌండ్లు నడిచాకని ఇంటికెళ్లాలని జాన్కి రెడ్డి బాధ్యతను అప్పచెప్పాడు. లేకుంటే ఆయనే తీసుకువెళ్లేవాడు. ఆయన ఆర్మీలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రస్తుతం ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అంకిరెడ్డి స్నేహాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్లలో ఆయన ఒకడు. లే రెడ్డి, వెళ్దాం అంటూ అంకిరెడ్డిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రావడానికి జాన్ సిద్ధమయ్యాడు. జాన్ కొంతకాలం ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రస్తుతం బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అంకిరెడ్డి మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నాడు. తన కోసం తన స్నేహితులు వాకింగ్ను మధ్యలో మానేసి తన దగ్గర ఉన్నారన్న ధ్యాస కూడా ఆయనకు లేదు. జాన్ మళ్ళీ అడిగితే, వద్దు జాన్, నేను వెళ్ళగలను, మీరు వాకింగ్కి వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వెళ్ళలేదు. ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ అక్కడే ఉన్నారు. నాయక్ అంకిరెడ్డి పక్కన కూర్చుని అంకిరెడ్డి వైపు పరీక్షగా చూస్తున్నాడు. నాయక్కి తెలుసు అంకిరెడ్డి అందరికన్నా ఉత్సాహంగా, హుషారుగా, పుష్టిగా ఉంటాడని. అంతేకాదు, ఎండ, వాన, చలి అన్నది చూడకుండా వాకింగ్ చేస్తాడు. వానలో గొడుగు పట్టుకుని, చలిలో షాల్వా కప్పుకుని వాకింగ్ చేయడం అదో రకమైన థ్రిల్ అని కూడా ఆయన అంటుంటాడు. నిన్న కూడా బాగానే ఉన్నాడు, ఇవాళే బాగా కృంగినట్లు కనిపిస్తున్నాడు. ఒక్కరోజులోనే ఇంత మార్ప, ఎందుకో ఏమో అని మనసులో అనుకుని అక్కడ నుండి సడన్గా లేచి వాసుదేవుని చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళాడు. ఏంటి నాయక్, ఎందుకిలా తీసుకొచ్చావు? అర్థం కానట్లు చూస్తూ అడిగాడు వాసుదేవ్. అంకిరెడ్డిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది వాసు. అనుమానం దేనికి నాయక్? అంకిరెడ్డి పడింది కాలుజారో బురద వలనో అనుకుంటున్నావా? అవును, దానివల్లనే పడిపోయాడు. మనం పిలవగానే రోడ్డు మీదకి వచ్చి ఉంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు అన్నాడు వాసుదేవ్. నువ్వు అలా అనుకుంటున్నావు కానీ అది కరెక్ట్ కాదు వాసు. అంకిరెడ్డి నడుస్తున్న ప్రాంతంలో అసలు బురదే లేదు. బురదకి 10 అడుగుల దూరంలో ఆయన ఉండగానే మనం పిలిచాం. ఈ లోపలే పడిపోయాడు అన్నాడు నాయక్. అయితే నువ్వనేది ఏంటి నాయక్? నాకేం అర్థం కావటం లేదు అన్నాడు వాసుదేవ్. ఆయనకు బీపీ పెరిగో, షుగర్ డౌన్ అయ్యో పడిపోలేదు. ఆయనకు ఆ జబ్బులేం లేవు వాసుదేవ్. ఇంకేదో జబ్బు రెడ్డి శరీరంలో తయారవుతూ ఉండవచ్చు. అది ఆయనకు తెలిసి కూడా మన దగ్గర దాచిపెడుతున్నాడు. మనం పిలుస్తున్నా వినకుండా ఆయన దిగుల్లో ఆయన ఉండి సడన్గా కింద పడిపోయి ఉంటాడు అన్నాడు నాయక్. నాయక్ చెప్పింది విని నిజమే కావచ్చు అనుకున్నాడు వాసుదేవ్. నాయక్ కూడా వాసుదేవ్, జాన్ లాగే నావీలో కొంతకాలం పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రస్తుతం మోటార్లు, పైపులు అమ్మే షాప్లో షిఫ్ట్ టైం పనిచేస్తూ ఎక్కువగా ఇంట్లోనే గడుపుతుంటాడు. ఎన్ని పనులు ఉన్నా నెల నెల హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. సరే రా, వెళ్ళి రెడ్డితో మాట్లాడదాం నాయక్ అంటూ నాయకును అక్కడి నుండి తీసుకుని రెడ్డి దగ్గరికి వచ్చాడు వాసుదేవ్. రెడ్డి చెట్టు మొదట్లో అలాగే కూర్చుని చూపులు ఎక్కడో నిలిపి తన ఆలోచనలో తనున్నాడు. ఆయనకు అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. ముఖ్యంగా తన బాధను భార్యతో పంచుకోవాలంటే భయపడుతున్నాడు. ఇంటికెళ్తే ఏంటండి అలా ఉన్నారు అని మళ్ళీ అడుగుతుందేమోనని కంగారుగా ఉంది. తను ఎలాగైనా ధైర్యం తెచ్చుకోవాలి, మానసికంగా బలవంతుడు కావాలి. కళ్ళు మూసుకుని చాలాసేపు అలాగే కూర్చుంటే శక్తి వస్తుందేమోనని కళ్ళు మూసుకున్నాడు. పక్కనే కూర్చుని ఉన్న జాన్ రెడ్డిని కదిలించకుండా అలాగే చూస్తున్నాడు. వాసుదేవ్, నాయక్ వచ్చి ఆయన భుజం తట్టి, లే రెడ్డి, ఇంటికెళ్దాం. ఇంటికెళ్తే పడుకోవచ్చు. ఇక్కడ ఎంతసేపును కూర్చుంటావు? మళ్ళీ మబ్బులు మొదలయ్యాయి, వర్షం వచ్చేలా ఉంది అన్నారు నెమ్మదిగా. రెడ్డి నెమ్మదిగా కళ్ళు విప్పి పేలవంగా నవ్వాడు. ఎందుకు రెడ్డి అలా నవ్వుతున్నావు? మేమంతా వెళ్ళిపోతే ఇక్కడ ఎవరో ఉండరు, ఒక్కడవే ఒంటరిగా ఎంతసేపని ఇలా కూర్చుంటావు? పైగా వాతావరణం కూడా నిమిష నిమిషానికి చల్లబడుతోంది, ఎక్కడో తుఫానట అన్నాడు జాన్. నాలో నిమిష నిమిషానికి భయపెడుతున్న తుఫాన్ కన్నా ఈ బయట వచ్చే తుఫాన్ ఎంత పెద్దదా జాన్. నాకింట్లో కన్నా ఈ విశాలమైన మైదానంలో ఈ చెట్టు కిందనే బాగుంది. మబ్బుల మీద నుండి తేలిని వస్తున్న ఈ చల్లగాలికి నా బుర్రలో ఉన్న వేడిని తగ్గించుకుంటాను, మీ ముగ్గురు వెళ్ళిపోండి అన్నాడు. అంకిరెడ్డి మాటలకు వాళ్ళ ముగ్గురు విస్తుపోయారు. నాయక్, నువ్వు చెప్పింది నిజమే అన్నట్లు నాయక్ వైపు చూశాడు వాసుదేవ్. అంకిరెడ్డితో మాట్లాడు వాసుదేవ్, మనం కాకుంటే ఆయనకి ఎవరున్నారు? ఇలాంటి సమయంలో నీ కదా ధైర్యం చెప్పాలి అన్నాడు వాసుదేవ్ నాయక్తో. అలాగే అన్నట్లు కళ్ళతోనే సైగ్ చేశాడు వాసుదేవ్. అంకిరెడ్డికి అటువైపు జాన్ కూర్చుని ఉంటే ఇటువైపు వాసుదేవ్ కూర్చుని, నువ్వు కూడా కూర్చో నాయక్ అంటూ నాయక్ను తన ప్రక్కకు కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళలా కూర్చున్నారో లేదో గాలివాన మొదలైంది. వాళ్ళు ఆనుకుని కూర్చున్న చెట్టు కూడా గాలికి ఊగసాగింది. ఇది మొదటి భాగం. ఈరోజు ఇక్కడితో ఆపుదాం. దీని కంటిన్యూషన్ మళ్ళీ శుక్రవారం మీరు వినబోతున్నారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి.
అందరికీ నమస్కారం. నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
Everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Mind Media SoundCloud. Are asale Mind Media talk shows trendy ga infotainment tho andarni alaristunayi kada. Mari Mind Media lo meeku nachina show ni miss ayyara? No problem. Meeru vinalekapoyina podcast lanni oke chota soundcloud.com/mindmedia lo vinachu. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి. మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక వింటున్నారు అమెరికా నుండి భారతీయ స్వరం. ఇప్పుడు అట్లా తది నోము గురించి కొన్ని ముఖ్యాంశాలు. మన తెలుగు వారు నోచుకునే నోముల వెనక ఆధ్యాత్మిక అర్థం కూడిన ఒక ప్రాముఖ్యత ఉంటుంది. పెళ్ళైన వారు నోచుకోవలసిందనో, పెళ్లి కాని పిల్లలు నోచుకోవలసిందనో ఒక ప్రయోజనాత్మకమైన అంతరార్థం ఉండే తీరుతుంది. అలాంటి నోముల్లో ముఖ్యమైనది అట్లతద్ది నోము. పెళ్లి కాని ఆడపిల్లల చేత అమ్మలు అమ్మమ్మలు తప్పనిసరిగా ఇన్ని సంవత్సరాలని చేయిస్తారు. ఈ అట్లతద్ది నోములో భాగంగా తినవలసిన ముఖ్య ఆహారాలు కొన్ని ఉంటాయి. తెల్లవారుజామని లేచి ఉల్లిపాయ పులుసు గోంగూర పచ్చడితో అన్నం తినడం, ఆపై ఆటలాడడం, అక్కడి నుండి రాత్రి దాకా ఉపవాస దీక్ష చేయడం, ఆడుతూ పాడుతూ పొద్దుటి నుంచి ఉండడం వల్ల తిన్నదంతా మొత్తం అరిగిపోతుంది. ఎప్పుడో రాత్రికి మినప్పిండి బియ్యపిండి కలిపి చేసిన అట్లను గౌరీదేవికి సమర్పించి నోము నోచుకుంటున్న ఆడపిల్లలు దాన్ని తింటారు. ఇది ఒక అపురూపమైన ఘట్టం ఈ నోములో. ఈ ప్రత్యేకమైన ఆహారం పుష్పవతలు కాబోతున్న ఆడపిల్లలకు గర్భదోషాలు తొలగించే ముఖ్య ఆహారంగా పేర్కొంటూ దాని చుట్టూ ఒక భక్తి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చెప్పుకుంటూ ఈ నోమును నోపించేవారు. ఇటువంటి నోములు మన తెలుగు సంస్కృతిలో చాలా ఉన్నాయి. రేపు రాబోయే 8వ తారీఖుని ఈ అట్లతద్ది నోమును మన తెలుగు వారందరూ నోచుకుంటారు. ఈ అట్లతద్ది నోమును నోచుకుంటున్న తెలుగు వారందరికీ స్వరమాలిక తరపున శుభాకాంక్షలు. ఈ పండుగ గురించి మరిన్ని ముఖ్య అంశాలను కర్రా నాగలక్ష్మి గారు స్వరమాలిక ద్వారా మనందరికీ వివరించబోతున్నారు. ప్లీజ్ స్టే ట్యూన్.
మన భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశంగా దేశ విదేశాలలో పేరు పొందింది. అలాగే పండుగలు, నోములు, వ్రతాలు మన జీవన విధానంలో పెనవేసుకుపోయాయి అంటే అతిశయోక్తి కాదు. పూర్వకాలంలో అంటే ఇంకా మా తరంలో ఈ నోములు పండుగలు అందరూ యథావిధిగా నిర్వహించుకునేవారు. కానీ రాను రాను మహిళలు ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వహించవలసి రావడంతో నోములు వ్రతాలు చేసుకోవాలనే కోరిక ఉన్నా సమయాభావం వల్ల కొన్నింటిని మాత్రమే జరుపుకోసాగారు. అలా చేయడం వల్ల ఒకప్పుడు బాగా జరుపుకునే నోములు వ్రతాలు కనుమరుగవసాగాయి. అలా కనుమరుగవుతున్న నోముల్లో ముఖ్యంగా చెప్పుకోవలసినది అట్లతద్దే. మా చిన్నప్పుడు అట్లతద్ది కోసం ఏడాదంతా ఎదురుచూసేవాళ్ళమంటే నమ్మండి. ముందు రోజు గోరింటాకు కోసుకుని రుబ్బుకోవడం, పెట్టుకోవడం, తెల్లారగట్ల ఉట్టి కింద ముద్ద అని ముద్దపప్పు, గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు, వేపుడు ముక్కలతో భోజనం చేయడం. అయ్యంత రుచిగా ఉండేదో! ఎప్పుడూ తినే తిండే అయినా ఆ రోజు రుచి రెట్టింపైందా అనిపించేది. గోరింటాకు పండిన చేతులతో పట్టు పరికణీలు కట్టుకుని ఆడపిల్లలు చెంగు చెంగున దూకుతూ ఎగురుతూ ఆటలు ఆడుతూ ఉయ్యాలు లూగుతూ ఉంటే పల్లెంతా కళకళలాడేదంటే నమ్మండి. మీకు కూడా అట్లతద్ది నోము గురించి తెలుసుకుందామని అనిపిస్తోంది కదూ. సరే, ఆ నోము గురించి వివరాలు చెప్తాను. వివాహిత స్త్రీలు పెళ్లి కాని కన్యలు నోచుకునే నోము, దీనిని అట్లతద్దే, చద్ది నోము, చంద్రోదయ ఉమావ్రతం అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వేజ కృష్ణ తదియనాడు ఈ నోమును ఆంధ్ర ప్రాంతపు స్త్రీలు హర్షోల్లాసాలతో జరుపుకుంటారు. ఈ నోము ముందుగా పార్వతీదేవి శివుని వరుడిగా పొందేందుకు నారదుని ప్రోత్సాహంతో నోచుకుని శివుడిని భర్తగా పొందిందట. తర్వాత కాలంలో కన్నెలు అందగాడు యవ్వనవంతుడు అయిన యువకుడిని భర్తగా పొందేందుకు ఈ నోము నోచుకోసాగారు. ముందుగా ఈ నోము ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అట్లతదియకు ముందు రోజు ఆడపిల్లలు చేతులు గోరింటాకు పెట్టుకుని మరునాడు ప్రొద్దున్నే అంటే రాత్రి ఆఖరిజాములో అంటే 4 ఆ ప్రాంతం అన్నమాట లేచి కాలకృత్యాలు తీర్చుకుని అభ్యంగన స్నానం చేసి రాత్రి వండిన ముద్దపప్పు, గోంగూర పచ్చడి, వేపుడు కూర, ఉల్లిపాయల పులుసుతో గడ్డ పెరుగు వేసుకుని సూర్యోదయానికి ముందే భోజనం చేసి కొత్త బట్టలు ధరించి అట్లతద్దోయ్ 6, ముద్దపప్పోయ్ 3, పీట కింద పిడికెడు బియ్యం పిల్లల్లారా జల్లల్లారా ఏరుకోండి కోరుకోండి అని రకరకాలుగా పాటలు పాడుతూ సూర్యుడు నడినెత్తికెక్కే వరకు ఆటలు పాటలతో కాలం గడుపుతారు. పొద్దున్నంతా ఉపవాసం చేస్తారు. ఈ నోము నోచుకుంటున్న వారు 10 పళ్ళు తినాలి, 10 వేసుకోవాలి, 10 ఊగాలి అనే నియమం కూడా ఉందండోయ్. ఇప్పటికీ పల్లెల్లో అయితే మామిడి తోపులలో ఉయ్యాలలు వేసుకుంటారు. అయినా పల్లెల్లో మన నోములు పండుగలు జరుపుకునే విధానం ఎంత బాగుంటుందో కదా. అవకాశం ఉన్నవారు ఒక్కసారైనా పల్లెలకు పండుగలలో వెళ్ళి మన సాంప్రదాయాలను కళ్ళారా చూడడానికి ప్రయత్నించండి. సరే, ఏమిటేమిటో చెప్పేస్తున్నాను మధ్య మధ్యలో. ఎక్కడున్నాం ఇప్పుడు? అది అట్లతద్ది నోము కదా. సాయంత్రం ముంగిళ్ళు ముగ్గులతో అలంకరించి స్నానాలు చేసి దేవుడి దగ్గర ముగ్గులు వేసి రకరకాల పువ్వులు అక్షంత్రతో ముందుగా పసుపుతో చేసిన వినాయకుడికి పూజలు చేసి తర్వాత గౌరీ పూజ చేస్తారు. కొందరు పూజా సమయంలో వరిపిండిలో బెల్లం కలిపి దాంతో పెద్ద ప్రమిద చేసి నెయ్యితో దీపం వెలిగిస్తారు. సాధారణంగా పెద్ద ప్రమిదలో నేతి దీపం వెలిగించి తదియ చంద్రుడి దర్శనం చేసుకుని తర్వాత గౌరీ పూజ చేసుకుని కథ చెప్పుకుని అక్షంతలు జల్లుకుంటారు. గౌరీదేవికి నైవేద్యంగా 10 తిమ్మనం నివేదించి వాటిని వారే భుజించాలని నియమం ఉందండోయ్. అందుకని అట్లు చిన్న చిన్న వేసుకుంటారు. పూజ తర్వాత పెద్దల ఆశీర్వచనం తీసుకుంటారు. 10 తిమ్మనం, తాంబూలం, దక్షిణ సహితంగా ముత్తైదువులను గౌరీదేవిగా తలచి వాయనం ఇస్తారు. పూజా వాయనం తర్వాత అట్లతద్ది కథ చెప్పుకొని అక్షంతలు చంద్రుడిపై వేసి దండం పెట్టుకోవడంతో అట్లతద్ద నోం పూర్తవుతుంది. ఇప్పుడు మనం అట్లతద్ద కథ చెప్పుకుందాం. పూర్వకాలంలో కాంచీపురానికి రాజుగా రాజుగారికి 6 పుత్రుల అనంతరం లేక కుమార్తె కలుగుతుంది. రాజు రాజకుమారులు ఒక్కగానొక్క ఆడపిల్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఆమె తన స్నేహితులైన మంత్రి కుమార్తె పురోహితుడి కుమార్తెలతో కూడి అట్లతద్ద నోము నోచుకుంటుంది. పగలంతా ఉపవాసం చేసిన రాజకుమార్తె సాయంత్రం అయ్యేసరికి శోష వచ్చి పడిపోతుంది. రాజుగారు అతని పుత్రులు అపురూపంగా పెంచుకుంటున్న రాజకుమారిని ఆ స్థితిలో చూడలేక దూరంగా కొండ వెనక పెద్ద మంట వేసి ఆ వెలుగును చూపి రాజకుమారిని దానిని చంద్రుడిగా నమ్మించి నోము పరిసమాప్తి చేస్తారు. అలా చెయ్యవద్దని, అలా చేస్తే రాజకుమార్తెకు వృద్ధుడు వరుడుగా వస్తాడని వారించిన మంత్రి పురోహితుల పుత్రికల మాట వినిపించుకోక తాము తమ వద్ద ధనం అధికారం ఉన్నాయి కాబట్టి తమ చెల్లెలకు ఎంతైనా శ్రమ కోర్చి మంచి వరుడిని తేగలమని ధనగర్వంతో మాట్లాడతారు. అన్నల కపటం తెలియని రాజకుమారి చంద్రుడు రాకముందే నోము పూర్తి చేస్తుంది. మంత్రి కుమార్తె పురోహితుడి కుమార్తె తదియ చంద్రుని పూజించుకుని తరువాత యథావిధిగా గౌరీదేవిని పూజించుకుని నోము పూర్తి చేసుకుంటారు. ఫలితంగా రాజకుమారికి వృద్ధుడు వరుడుగాను, మంత్రి పురోహితుని కుమార్తెలకు చక్కని యవ్వనవంతులు భర్తలుగాను వస్తారు. రాజకుమారి తాను కూడా అట్లతద్ద ఉపవాసం ఉండి చంద్రోదయానంతరం చంద్రదర్శనం చేసుకుని గౌరీదేవిని పూజించిన తనకు వృద్ధుడు పదిగా వచ్చినందుకు విచారిస్తూ ఉండగా మంత్రి కుమార్తె పురోహితుడి కుమార్తె రాజకుమారులు చేసిన కపటం తెలియజేస్తారు. రాజకుమార్తె గౌరీదేవికి తపస్సు చేసుకుని ఆమెను ప్రసన్నురాలను చేసుకుని తెలియక చేసిన అపచారం మన్నించమని గౌరీదేవిని పరిపరి విధాలుగా వేడుకొనగా దయగల తల్లి కరుణించి యథావిధిగా అట్లతదీ నోముని నోచుకుని తదియ చంద్రుని దర్శించుకుని కథ చెప్పుకుని ఆ అక్షంతలు పతిపై చల్లితే అతను తిరిగి యవ్వనవంతుడవుతాడని చెప్పి అంతర్ధానమవుతుంది. గౌరీదేవి ఆదేశానుసారం రాజకుమారి అట్లతదీనాడు యథావిధిగా నోము నోచుకుని రోజంతా ఉపవాసం ఉండి చంద్రోదయానంతరం చంద్రుణ్ణి దర్శించుకుని గౌరీ పూజ చేసుకుని కథాక్షంతలు తను చల్లుకొని భర్తపై కూడా చల్లగా నోము ఫలితం వల్ల ఆమె భర్త పూర్ణ యవ్వనవంతుడవుతాడు. కన్యలు వివాహానంతరం కూడా ఈ నోముని నోచుకుంటూ ఉంటారు. ఆ విధానం కూడా తెలుసుకుందాం. నోము విధానం అంతా కన్య నోములానే ఉంటుంది. ఇలా 10 నోము నోచుకుని ఉద్యాపన చేసుకోవాలి వివాహిత స్త్రీలు. ఉద్యాపన విధానం కూడా తెలుసుకుందాం. అట్లతదియ ఉద్యాపన పుట్టింటివారు తమ ఖర్చుతో ఉద్యాపన చేయించాలనే నిబంధన ఉంది. అందుకే ఆడపిల్లలు ఈ నోము ఉద్యాపన పుట్టింట్లో జరుపుకుంటారు. అట్లతదియ నాడు కానీ మరేదైనా మంచి రోజు చూసుకుని ఉద్యాపన చేసుకోవచ్చు. ఉద్యాపన పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలనే నియమం ఉంది. ఉద్యాపనకి 10 పదేసి అట్లు, గాజులు, నల్లపూసలు, పసుపు, కుంకుమ శక్తానుసారంగా చీర గాని జాకెట్ బట్ట గాని పెట్టి దక్షిణ సహితంగా వాయనం ఇవ్వాలి. అయితే ఉద్యాపన చంద్రోదయం అయిన తర్వాత చేసుకోవాలనే నియమం లేదు. అప్పటి నుండి కన్యలు అట్లతద్ద నోము నోచుకుని నచ్చిన వరుణపతిగా పొందుతున్నారు. వివాహితులు ఈ నోము నోచుకుని వచ్చే జన్మలోనూ నచ్చిన వరుణ్ణి భర్తగా పొందుతున్నారు. చాలా మంది ఈ నోమును మర్చిపోయినా ఇంకా చాలా మంది ఈ నోము నోచుకుంటూ ఉండడం కనిపిస్తూ ఉంది. మన అట్లతద్దే ఉత్తర భారత రాష్ట్రాలలో కడవా చౌత్ అని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ కాకపోతే చిన్న చిన్న తేడాలు లేకపోలేదండోయ్. ఇలాంటివి కనిపించినప్పుడు భాషలు వేరైనా మనమంతా భారతీయులమే అనే భావం కలగక మానదు. అయితే ఈ కడవా చౌత్ అట్లతదియ మరునాడు అంటే చవితి నాడు చేసుకుంటారు వీరు. బాగుంది కదూ మన సాంప్రదాయ నోముల గురించి తెలుసుకోవడం. నాకు తెలుసు మీకు నచ్చుతుందని. మళ్ళా మరోమారు ఇలాగే మరో తెలుగు నోము గురించి తెలియజేయడానికి మీ ముందుకు వస్తానని మాట ఇస్తూ సెలవు. ఇక ఉంటాను, మీ కర్రా నాగలక్ష్మి.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్ని ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కోరిక తీరగవో తెలియనో చవే జీవితమే పోచునే.
ఓ తెలియని మొగుడే దాబి, నీ మొగుడే.
వేసుకుంటే నోరు పండే నమ్మ నీ కన్నె వలపే పండాలి ఆ పైన నీ ఒడి నిండాలి నీ కన్నె వలపే పండాలి ఆ పైన నీ ఒడి నిండాలి నీ ఆశ ఆకాశమే తాకిరాగా ఎలపై
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. పిన్సు ది టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భమిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. హలో కేపీ.
హే బీపీ, ఎలా ఉన్నారు?
బ్రహ్మాండం. ఈ షో దాదాపు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం కేపీ?
3 సంవత్సరాలు.
ఇది 4వ సంవత్సరం. సో స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అట్లతది నోము గురించి సంపూర్ణంగా మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ రోజు కార్యక్రమంలో 3వది కాశీయాత్ర 2వ భాగం పిఎస్ఎం లక్ష్మి గారిచే. ప్లీజ్ స్టే ట్యూన్. మీ శ్రీ సత్య గౌతమి.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. మా కాశీయాత్రలో ఇవాళ 2వ భాగంలో కాశీలో లభ్యమయ్యే వసతుల గురించి తెలుసుకుందాం. రైలు దిగంగానే మేము వసతి చూసుకోవటం, తర్వాత గంగాహారతికి వెళ్ళటంతో ఇక్కడ దొరికే వసతుల గురించి మీకు వివరాలు చెప్పలేదు కదా. కాశీలో వసతికి ఇబ్బంది లేదండి, అనేక సత్రాలు హోటల్సు ఉన్నాయి. సత్రాల్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్సు, ఏసీ రూమ్సు ఉంటాయి. సత్రాలని ఫ్రీ అనుకునేరు, వాటికి అద్దెలు కూడా ఉంటాయి. మేమున్నది 2 వరుస గదులు, ప్రతి గదిలో 2 బెడ్స్, కానీ ఈ 2 గదులకి కలిపి ఒకే బాత్రూమ్, పెద్ద వరండా, అందులోనే భోజనాలు. భోజనాలంటే గుర్తొచ్చింది, ఇక్కడ చాలా సత్రాల్లో మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ ఏర్పాటు చేస్తారు. ఇవి ఉచితమే కానీ కాశీలో భోజనాల సమయంలో అన్నదాన మహత్యాన్ని గురించి కొన్ని చోట్ల ఊదర కొడుతూ ఉంటారు. అర్థమైంది కదా. మేమున్న సత్రంలో 1516 రూపాయలు ఇస్తే సంవత్సరంలో మనం కోరుకున్న ఒక రోజు మనం ఏ పేరు చెప్తే ఆ పేరుతో అన్నదానం జరుగుతుందని చెప్పారు. ఆ రోజు దాతలు చాలామంది ఉండొచ్చు, ఉండాలి కూడా. ఎందుకంటే మేమున్న సత్రంలో కొన్ని రోజులు రోజుకి 200-300 మంది పైనే భోజనం చేశారు. అలాంటప్పుడు అంతమందికి భోజనం పెట్టడానికి డబ్బు సరిపోవాలి కదా. పెద్ద గ్రూప్స్ కూడా వస్తూ ఉంటాయి, బహుశా టూరిస్ట్ బస్సులు వాళ్ళు అనుకుంటా. వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఆ హడావిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు, కానీ ఊళ్ళ నుంచి వచ్చిన గ్రూప్స్ అంతా ఒకచోట ఉండాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవు కదా. పైగా కొన్ని చోట్ల వంటలకి కూడా వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. నేను మా నాన్నగారు కీర్తి శిష్యులు శ్రీ పులిగడ్డ జనార్దన్ రావు గారి పేరు మీద మేముండగానే ఒకరోజు అన్నదానం చేయించాను. అన్నదానం చేసేవారు వారికి ఇష్టమైతే వడ్డన కూడా చేయొచ్చు, మనకి సంతృప్తి సంతోషం కదా. సాయంకాలం టిఫిన్లు అన్నానని రోజుకో టిఫిన్ ఊహించుకోకండి. మా సత్రంలో మొదటి రోజు తప్పితే మిగతా రోజులన్నీ ఇంచక్క రోజుకో రకం ఉప్మా పెట్టారు. 2 రోజులు తినేసరికి ఎక్కడ ఏముందా అని వెతుక్కోవాల్సి వచ్చింది. కిందనే అయ్యర్ హోటల్లో ఊతప్పం, ఇడ్లీ, వడ, దోశ దొరికాయి. పొద్దున రోడ్డు పక్కన వేడివేడి ఇడ్లీ, దోశ తిన్నాం. రోడ్డు పక్కన అనుకోకండి, నీట్గా ఉండి నిలవలేని సరుకు పెడుతుంటే అంతకన్నా ఏం కావాలి? కాఫీ టీలకైతే లోటు లేదు, మంచి పాలు కూడా దొరుకుతాయి. ఇంచక్క కొంచెం మీగడ వేసి చిక్కని లస్సీ దొరుకుతుంది. స్వీట్స్ కోవాతో చేసినవి బాగుంటాయి. గులాబ్జామ్, జిలేబీ మన దగ్గర కన్నా అక్కడ రుచి ఎక్కువ. భోజన ప్రియులు ఆహారం గురించి కంగారు పడకండి. పదార్థాల ధరలు కూడా మరీ ఎక్కువగా ఉండవు. ఎటొచ్చి యాత్రాస్థలాల్లో తినటం అలవాటు చేసుకోవాలి. కొత్త ప్రదేశం సరిగ్గా తినలేకపోయినా పాలు, లస్సీలు తాగి గడిపేయచ్చు. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, సాధారణంగా మనం ఉన్న చోట మనం మధ్యాహ్నం భోజనం, రాత్రికి పలహారం అక్కడే చేస్తామనుకుంటారు. ఒకవేళ మనం అక్కడ భోజనం చేయకపోతే ఆ విషయం వాళ్ళకి ఉదయమే చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు మనకు కూడా కలిపి వంట చేస్తారు. మేము మాకు తెలియక ముందు మా సత్రంలో చెప్పకుండా వేరే చోట అనుకోకుండా భోజనం చేసాం. మేనేజర్ కొంచెం కోపం, కొంచెం ఏమిటండి, చాలానే కోపగించుకున్నాడు. మాకు ఆ పదార్థాలు వృధా అవుతాయని ఆ కథ తర్వాత చెప్తాను. వేరే చోట ఎక్కడన్నా భోజనం చేద్దామనుకున్నా ఎక్కడ చేయాలనుకుంటే అక్కడ వాళ్ళకి ఉదయమే చెప్పి పేర్లు రాయించుకోవాలి. మేము మా సత్రంలో, కరివేరు వారి సత్రంలో, అన్నపూర్ణ ఆలయ భోజనశాలలో భోజనం చేసాం. ఎక్కడైనా మసాలాలు అవి ఉండవు, సాత్విక భోజనం. భోజనం అన్ని చోట్ల బాగున్నది. చిన్న సత్రాల్లో ఆ రోజు దాతల సంఖ్యను బట్టి పదార్థాలు ఉంటాయి. ఇంకా అన్నపూర్ణమతి చెప్పేదే ఉంది, కాశీలో ఎవ్వరూ భోజనం చేయకుండా ఉండకూడదు అన్నది ఆవిడ అభిలాష. జగజ్జనని కదా, అక్కడ కూడా ముందు చెప్పటం మంచిది. మాకు తెలియక ముందు చెప్పకుండా వెళ్ళినా భోజనం పెట్టారు. పేరుకు తగ్గట్టే వచ్చేవారు పోయేవారు అన్నట్టు ఉంటుంది. అయితే మీరెక్కడ భోజనం చేసినా మీకు తోచినంత విరాళం ఇవ్వటం మర్చిపోకండి. మనలాంటి వారందరికీ ఉచితంగా భోజనం పెట్టడం కష్టం కదా. మనమున్న చోటైతే చివరికి ఒకసారి కూడా ఈ విరాళాలు ఇవ్వచ్చు. వాళ్ళు విరాళాల గురించి అనౌన్స్ చేస్తుంటారు కానీ ఎవరూ మిమ్మల్ని అడగరు, బలవంతం చేయరు. ఇంకొక సంగతి, కొన్ని కులాల పేరుతో ఉన్న సత్రాల్లో కేవలం వారి కులం వారికి మాత్రమే భోజనాలు పెడతారు, చూసుకోండి. కాశీలో అనేక ఆశ్రమాలు, సత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని శ్రీరామ తారక ఆంధ్రాశ్రమం, దీన్నే ఆంధ్రాశ్రమం అంటే అందరికీ తెలుస్తుంది, మన వాళ్ళు వెళ్తే చాలామంది ఇక్కడే ఉంటారు. శృంగేరి శంకర మఠం, సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి, ఇక్కడే మేమున్నాం. ఇలా అనేక ఆశ్రమాలు ఉన్నాయి. ఇవే కాక కొందరు ఇళ్లల్లో కూడా వసతి ఏర్పాటు చేస్తారట. వసతికి ఇబ్బంది ఉండదు, కొంచెం ఓపిక్గా వెతకాలి. బెంగాలీ టోలా గల్లీ, ఆ చుట్టుపక్కల చాలా గెస్ట్ హౌసులు, లాడ్జీలు ఉన్నాయి. అన్ని సత్రాల అడ్రస్లు అక్కడ రిక్షా వాళ్ళకి, ఆటో వాళ్ళకి తెలుసు. అందుకే వసతికి, ఆహారానికి ఇబ్బంది ఉండదు, కానీ ఆ పరిసరాలకి మీరు అడ్జస్ట్ అవ్వాలి అంతే. కాశీలో వసతి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు కదా. కొందరు కొత్త ప్రదేశాలకి వారంతట వాళ్ళు వెళ్ళటానికి ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళ కోసం ట్రావెలర్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ప్యాకేజీల ప్రకారం కాశీ తీసుకువెళ్ళి తీసుకురావటమే కాక అక్కడ వసతి, భోజనం, వేరే ఊళ్ళకి రవాణా ఇలాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. వీటిలో ఉండే ఇబ్బందులు వీటిలో ఉన్నా ఖర్చు తక్కువలో, కొత్త ప్రదేశంలో ఏమీ వెతుక్కోకుండా గడవాలంటే వీళ్ళ ద్వారా వెళ్తే మంచిది. అనేక మంది ట్రావెలర్స్ మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తూనే ఉంటారు. మీకు అనువుగా ఉన్న వారిని చూసుకుని బయలుదేరండి. వీటి వల్ల ఉపయోగాలు ఏమిటంటే, కాశీలో ఉండే సమయము, చూసే ముఖ్య ప్రదేశాలు ఎలా వెళ్ళినా దాదాపు ఒకటే గనక ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇంకా ఎక్కువ ప్రదేశాలు చూడాలనుకుంటే ఖాళీ సమయంలో మీరు వెళ్ళిరావచ్చు. వసతి మీరు వెతుక్కోక్కర్లేదు. అయితే మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఇచ్చిన దానిలో ఉండాలి. లేకపోతే డబ్బు ఖర్చు అయితే అవుతుందని వాళ్ళకి చెప్పి ఇంకొంచెం మంచి వసతి ఏర్పాటు చేయమనాలి. భోజనం సాధారణంగా వాళ్ళు అక్కడే వండి పెడతారు కనుక బయట ఆహారం పడదు వారికి, కొంత సౌకర్యంగా ఉంటుంది. ఇది నచ్చకపోతే మీ పర్సు బయట హోటళ్ళు ఉండనే ఉన్నాయి, అప్పుడు అక్కడ డబ్బు చెల్లించాలి, బయట ఖర్చు పెట్టాలి. సరే, వసతి సౌకర్యాలు తెలుసుకున్నారు కదా, ఇంకా కాశీ వైశిష్ట్యం గురించి కూడా కొంత తెలుసుకుందాం. కాశీ పట్టణానికి అనేక వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. వాటన్నిటికీ ఆధారాలు దొరకటం కష్టమే. బెనారస్ హిందూ యూనివర్సిటీలో గ్రంథాలయంలో లభ్యమయ్యే కొన్ని గ్రంథాల ప్రకారం చూస్తే దీని చరిత్ర 6,000 నుంచి 7,000 సంవత్సరాల క్రితంది. ఇంకొక ప్రబలమైన సాక్ష్యం లండన్లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉన్నదిట. అది ఒక నాణ్యం. అందులో శివుడు శూలాన్ని పట్టుకుని సిద్ధాసనంలో కూర్చుని ఉండగా వెనక మహిషం ఉన్నట్లు ఉన్నది. ఈ నాణ్యం 12,400 సంవత్సరాల నాటిదని విదేశీ పురావస్తు శాస్త్రవేత్తలు లెక్క కట్టారట. ఇంకా పౌరాణికంగా చూస్తే కాశీ గురించిన అనేక విశేషాలు వేదవ్యాస మహర్షి విరచిత పురాణాల్లో వివరంగా ఇవ్వబడ్డాయి. వీటిలో స్కంద పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, లింగ పురాణం ముఖ్యమైనవి. కాశీ సృష్టి ఆది నుంచి కాదు సృష్టి కన్నా ముందు నుంచి ఉన్నది. శివపురాణం ప్రకారం సృష్టికి పూర్వము ఈ జగమంతా నీటితో నిండిపోయింది. బ్రహ్మదేవుడు సృష్టి చేయటానికి తగిన జ్ఞానం, శక్తి సంపాదించుకోవటానికి కావలసిన తపస్సు చేసుకోవటానికి కూర్చోటానికి ఒక ప్రదేశం కావాల్సి వచ్చింది. అప్పుడు మహాశివుడు తన త్రిశూలం మీద కొంత భూభాగాన్ని సృష్టించాడు. బ్రహ్మదేవుడు ఆ భూభాగం మీద కూర్చుని తపస్సు చేసిన తర్వాత సంకల్ప మాత్రం చేత తన శరీరంలోని వివిధ భాగాల నుంచి మహర్షులను, దేవతలను, అనేక లోకాలను, భూమితో సహా సమస్త గ్రహాలను, జీవజాలాన్ని ఇంకా అనేక సృష్టించాడు. దేవతలు, మహర్షులు అందరూ ప్రార్థించగా పరమశివుడు త్రిశూలం మీద నుంచి తను సృష్టించిన భూభాగాన్ని కూడా బ్రహ్మ సృష్టించిన భూమి మీదకి దించాడు. అదే కాశీక్షేత్రం. ఈ కాశీక్షేత్రం మహాదేవుడు సృష్టించినది కనుక బ్రహ్మకు కానీ ఆయనచే సృష్టింపబడిన ఏ ప్రాణికి కానీ శివుడు సృష్టించిన ఈ కాశీక్షేత్రం మీద ఎటువంటి అధికారము లేదు. ఈ కాశీక్షేత్రం పరమశివునికి చాలా ప్రీతిపాత్రమైంది. ఆయన ఎల్లవేళలా ఈ క్షేత్రాన్ని విడవకుండా ఉంటాడు. అందుకే ఈ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రం అని, అవిముక్తేశ్వరం అని అంటారు. బ్రహ్మచే సృష్టింపబడిన దేవతలందరూ మహాశివుని సేవించటానికి కాశీక్షేత్రంలో నివసిస్తుంటారు. ప్రళయకాలంలో బ్రహ్మదేవుడి సృష్టి సమస్త నాశనం అవుతుంది, కానీ ఈ కాశీక్షేత్రానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కారణం, ఇది బ్రహ్మదేవుని సృష్టి కాదు, దీని సృష్టికర్త సాక్షాత్తు పరమశివుడు. సకల దేవతా నిలయమైన కాశీ ఎంత పుణ్యక్షేత్రమో, దాని మహత్యం ఎంత గొప్పదో మనం కూడా తెలుసుకుందాం. కాశీలో అనేక దేవతలు, ఋషులు, ఇంకెందరో మహనీయులు తాము పూజ తపస్సు చేసుకోవటం కోసం శివలింగాలను ప్రతిష్ఠించారు. అలాంటి లింగాలు కాశీక్షేత్రంలో ఎన్నున్నాయో తనకి కూడా తెలియదని పరమేశ్వరుడు పార్వతీదేవితో ఒక సందర్భంలో చెప్పాడట. ఇంతటి పుణ్యక్షేత్రం ఇంకొకటి ఉంటుందా? ఇప్పటికీ అక్కడ ఎందరో మహనీయులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అందుకే ప్రతి హిందువు తమ జన్మలో ఒక్కసారైనా కాశీక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటారు. కొందరైతే తమ అంతిమ శ్వాస అక్కడే విడవాలని కూడా తపన పడతారు. ఎందుకో తెలుసా? పురాణోక్తి ప్రకారం కాశ్యాంతు మరణాత్ ముక్తి, కాశీలో మరణించిన వారికి ముక్తి లభిస్తుందిట. కాశీలో మరణించిన వారికి అంతిమ సమయంలో సాక్షాత్తు పరమేశ్వరుడే చెవిలో ఉపదేశం చేస్తాడట. దీంతో వారికి పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందిట. ఈ నమ్మకం మన వారిలో ప్రగాఢంగా ఉండటంతో అవకాశం ఉన్నవారు తమ జీవిత చరమాంకంలో కాశీలో గడుపుతూ ఉంటారు. ఇంకొక విశేషం తెలుసా? మనకి కాశీకి వెళ్ళే అవకాశం ఎప్పటికీ వచ్చినా మనస్ఫూర్తిగా మనకి కాశీకి వెళ్ళే ఆలోచన ఉంటే నేను కాశీకి వెళ్తాను, విశ్వనాథుని దర్శిస్తాను అని కాశీకి వెళ్తాను అనుకుంటేనే వెళ్ళినంత ఫలితం వస్తుందట. ఎంత గొప్పదో కదా ఈ కాశీ. మరి మనం మరికొన్ని విశేషాలు చెప్పుకోవాలంటే వచ్చే వారం దాకా ఆగాల్సిందే. నమస్కారం.
పిఎస్ఎం లక్ష్మిగారి కాశీయాత్ర వింటూ ఉండండి ప్రతి శుక్రవారం. ఈ కార్యక్రమంతో ఈ రోజు కార్యక్రమాలు సమాప్తం. మళ్ళీ శనివారం అంటే రేపే కొత్త విషయాలతో కలుద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. స్వరమాలిక మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా సమర్పిస్తున్న స్వరమాలిక భారతీయ స్వరం అమెరికా నుండి. ప్లీజ్ స్టే ట్యూన్డ్.